ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः
రెండవ అధ్యాయం మొదటి ఖండం 8వ మంత్రం
సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధ సప్త హోమాః సప్త ఇమే లోకాః ఏషు చరంతి ప్రాణాగుహాశయా నిహితా సప్త సప్త
అంగిరసుడు తన శిష్యుడైన శౌనకునికి అక్షర విద్యని బోధిస్తున్నారు. పరావిద్య అపరావిద్య అనే ఈ రెండు విద్యల్లో పరావిద్య అనేదే బ్రహ్మ విద్య అని అక్షర విద్య అని అంటారు. అది తెలుసుకోవడమే మోక్షాన్ని పొందడం. ఆ అక్షరం బ్రహ్మ తెలుసుకోవడం అంటే ఆ అక్షరం బ్రహ్మ తనకంటే వేరుగా లేదు, తన నిజస్వరూపమే అని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో జీవించి ఉండగానే దాన్నే ముక్తి అని పిలుస్తారు. ఆత్మజ్ఞానమే ముక్తి అని చెప్పబడుతుంది శాస్త్రంలో. ఈ ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు మనుషులు అంటే, ముక్తి అంటే విడుదల అని అర్థం. ముక్తి అంటే ఏమిటి? సంస్కృతంలో ధాతు ముచ్ ధాతు వెర్బ్, ముచ్ అంటే టు రిలీజ్, టు కమ్ అవుట్, టు బి ఫ్రీ ఫ్రమ్ అని అర్థం. విడుదల అంటాం తెలుగులో, బయటపడటం, ముక్తి. అబ్బా నాకు ముక్తి దొరికిందయ్యా అంటాం. చూసారు ఒక్కొక్కసారి, సరే వాటన్నింటి నుంచి ముక్తి పొందావు, అసలు ముక్తి మర్చిపోవాకు అన్నారు. అసలు ముక్తి ఏమిటండి? ఈ జనన మరణాల నుంచి, ఈ దుఃఖ శోక సముద్రం నుంచి బయటపడటమే ముక్తి. ఈ శోకమయమైనటువంటి ప్రపంచం నుంచి బయటపడడం అంటే విజ్ఞానపరంగా బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవడమే బయటపడటం. ఈ శరీరంలో ఉండగానే, జీవించి ఉండగానే బుద్ధిపూర్వకంగా నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శోకమోహాలు, దుఃఖం, సాగరం, ప్రపంచం, ఇదంతా కూడా ఈ జనన మరణాలన్నీ నాకు అంటవు అని తెలుసుకోవడమే ముక్తి. అది తెలుసుకున్న రోజు ఈ దిగులు, చింత, కలతలు అనేటువంటివి ఉండవు. దానికోసమే అక్షర విద్య. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లుగానే దుఃఖాల నుంచి అతీతుడుగా మనిషి వెళ్ళగలుగుతాడో అదే మోక్షం. ఆ అక్షర విద్య గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆ అక్షరం బ్రహ్మే జగత్ కారణం. విద్య ప్రారంభమైంది. అక్షర విద్యను తెలుసుకోవాలి నాయన. ఎవరైతే ముక్తి పొందాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళాలి, చదవాలి, శ్రద్ధతో భక్తితో ఒకే గురువు దగ్గర చదవడం నేర్చుకోవాలి శాస్త్రం. ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి చదివేవాళ్ళు కూడా. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే మనకు బోధిస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి ముక్తి కావాలనుకున్నవాడు. ఓర్పుతో చదవాలి, ఓర్పుతో చదవాలండి. చాలా ఓర్పు కావాలి మనిషికి. అలా చెప్పిన తర్వాత ఆ విద్యను ఎలా ప్రారంభిస్తారు గురువుగారు అంటే, ఎప్పుడైతే ఆ శిష్యుడు ముక్తి కావాలని తన దగ్గరికి వస్తాడో శ్రద్ధాభక్తితో, వినయంతో, మంచి మనసుతో, రాగద్వేషాలు, కామక్రోధాలు, తాపాలు లేకుండా మనిషి ఎప్పుడైతే తృప్తి ఆనందంతో, వైరాగ్యంతో వస్తాడో, తృప్తి ఆనందం అంటే ఈ ప్రాపంచికం మీద వైరాగ్యం, గురువు దగ్గరికి వచ్చానే అని తృప్తి ఆనందంతో చదువుతాడు. ప్రపంచ భోగాల మీద వైరాగ్యం, నాకు ఒక గురువు లభించారు, ఈ గురువు నాకు మార్గదర్శనం చేస్తారు ఈ జీవితానికి అనే ఒక తృప్తి ఆనందంతో చదువుతాడు. అలా వచ్చిన తర్వాత గురువుగారు విద్య మొదలు పెడతారు. ఎలా? ఆ బ్రహ్మమే ఈ జగత్ అంతటికీ కారణం. ఏ ఏ జీవరాశులైతే మనం చూస్తున్నామో, ఈ సకల సమస్త ప్రపంచం, చరాచర ప్రపంచం ఒక్కొక్కటి చెప్తూ, ఆకాశం, భూమి, అగ్ని, ప్రాణాలు ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మం నుంచే వచ్చినాయి. జగత్కారణం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ. అక్షరం అంటే ఏం తెలుసుకున్నాం? క్షీణత లేనటువంటిది. క్షరం అంటే క్షీణించడం, పెరిషబుల్ అంటాం. ఈ అక్షరం బ్రహ్మ ఎటువంటిది? క్షీణత లేనటువంటిది, డీకేలెస్ అంటాం. క్షీణత లేనటువంటిది అటువంటి జగత్ బ్రహ్మ జగత్ కారణం. ఈ యొక్క సృష్టికి కారణం, కాజ్ ఆఫ్ ద యూనివర్స్ అన్నారు. అలా చెప్తూ ఏమేమి పుట్టినాయి ఆ బ్రహ్మంలో నుంచి అని చెప్తున్నారు. 7వ మంత్రంలో ఈ వేదాలన్నీ కూడా దాంట్లో నుంచే పుట్టినాయి. దేవతలు, మనుష్యులు, పశువులు, జంతువులు. పశువులు జంతువులు అన్న, పశువులంటే ఇంట్లో పెరిగే పశువులు, జంతువులంటే క్రూర మృగాలు అని అర్థం. ఓకే, పశువులు, ఈ యొక్క ధాన్యం, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం నుంచే పుట్టినయి అని అంటారు. తర్వాత 8వ మంత్రంలో ఏం చెప్తున్నారు? సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్. తస్మాత్ అంటే దాని నుంచి అని అర్థం. దాని నుంచి అంటే దేని నుంచి? బ్రహ్మము నుంచి, అక్షర బ్రహ్మము నుంచి అని అర్థం. సప్త ప్రాణాహ అంటే 7 ఇంద్రియాలు పుట్టినాయి. ప్రభవంతి భూధాతు, ప్రభవంతి అంటే ఉద్భవించినై. సప్త అర్చిషః సమిధః సప్త హోమాహ. వీటిని దేనితో పోలుస్తున్నారు? ఈ ఇంద్రియాలని 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, మొత్తం కలిపి ఎన్నండి? మ్యాథమెటిక్స్లో ఏదైనా డౌటా? ఏడు. ఈ ఏడు కూడా ఒక హోమం కుండంలో సమిధలతో పోలుస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సప్త ఇమే లోకాహ ఏషు చరంతి ప్రాణాహ గుహాశయ నిహిత సప్త సప్త. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయట, మనం చూసే ఈ కళ్ళు, ఫ్లెష్ బ్లడ్తో ఉన్నటువంటి ఈ కళ్ళు గోళకం అని చెప్పి చెప్పాం. గోళకం, ఆ గోళకంలో చూసేటటువంటి శక్తి ఉంది చూసారా, ద పవర్ ఆఫ్ సీయింగ్ కెపాసిటీ, దాన్ని ఇంద్రియం అంటాం సంస్కృతంలో, ఇంద్రియం అంటాం. కాబట్టి చూసేటటువంటి ఇంద్రియ శక్తి ఏదైతే ఉందో దానికి ఒక పరికరం కావాలి కదా, అది కన్ను. కన్ను ద్వారా చూసేటటువంటి శక్తి ఉన్నది. తత్వబోధలో చూసాం సూర్య చక్షుష సూర్య, ఆ దేవత కూడా బ్లెస్ చేస్తుంది, అనుగ్రహిస్తే కన్ను ద్వారా మనిషి చూడగలుగుతాడు. అట్లాగే చెవు గోళకం, ఆ శ్రోత్ర ఇంద్రియం లోపల ఉంది. ఆ శ్రోత్ర ఇంద్రియం ఒక ప్రాణం. ప్రాణం అంటే ఈ పంచ ప్రాణాలు తీసుకోకూడదు, ఈ ప్రాణాలు అంటే ఈ సప్త ప్రాణాలు. వీటిని హోమకుండాలతో పోల్చారు. ఈ పైట కనపడేటువంటి ఇది ఒక హోమకుండాలండి, రెండు హోమకుండాలు. కుండలాలు తెలుసు కానివ్వండి, హోమకుండాలు తెలియదే అన్నాడు. మనకేమిటంటే చెవులకు పెట్టుకుంటే కుండలాలు తెలుసు. శాస్త్రం ప్రకారం ఇవి హోమకుండాలతో సమానం. హోమకుండంలో ఏం చేస్తామండి, అందులో అగ్ని ఉంటుంది, అగ్నిలో ఆహుతి చేస్తాం. చెవులో అగ్ని ఉండదండి, హోమకుండంలో అగ్ని ఉంటుంది. పోలుస్తున్నారన్నమాట. అదంతా ఇక్కడ పుస్తకంలో ఉండదు, మనం భాష్యం ద్వారా ఇంకా మిగతా కామెంటరీలు చదివితే మనకు తెలుస్తుంది అసలు ప్రతి తాత్పర్యం ఏమిటి అనేటువంటిది. అందుకని మనంతటా మనం చదివితే అర్థం కాదు ఉపనిషత్తులు. హోమకుండం తర్వాత ఇంద్రియం అనేటువంటిది అగ్నితో సమానం. వినే శక్తి ఇంద్రియం, వినే శక్తి ఇంద్రియం అగ్నితో సమానం. అలాగే ముక్కు ఏంటండి, ఈ కనపడే ముక్కు గోళకం. వాసన చూసే శక్తి ఇంద్రియం, జ్ఞానేంద్రియం. తర్వాత నాలిక గోళకం, కనపడేటటువంటి నాలిక. ఆ రుచి చూసే శక్తి ఉంది చూసారా, అది ఇంద్రియం. అలాగే మన చర్మం ఇది గోళకం. ఆ స్పర్శ శక్తి ఉంది కదా మనం, అదే అందుకే అంటాం స్పర్శ శక్తే పోయిందండి నాలో, స్పర్శ శక్తే లేదంటాం. వాసన శక్తి పనిచేయడం లేదు, వాసన ఇంద్రియ పనిచేయడం లేదంటాం. అంటే ఆ శక్తి పోయిందని అర్థం, దాన్ని ఇంద్రియం అంటాం. సో ఈ స్పర్శ ఇంద్రియం, ఈ చర్మం అనేటువంటిది గోళకం, స్కిన్ గోళకం, ఆ స్పర్శ శక్తి ఇంద్రియం. సరే, గోళకాలున్నాయి, హోమకుండాలు ఇవన్నీ. ఈ హోమకుండాలకి ఆ ఇంద్రియాలు అగ్నితో సమానం. మరి హోమకుండాలు అగ్ని ఉన్నప్పుడు ఏమిటండి చేస్తాం, మామూలుగా ఆహుతి చేస్తాం కదా. మనం మామూలుగా హోమకుండాలు అందులో అగ్ని ఉంటే ఏం చేస్తాం, నెయ్యి అన్ని పండ్లు పూలు ఇవన్నీ వేస్తుంటే ఆహుతి చేస్తాం అగ్నిదేవతకి. అన్ని వస్తువులు మనకి ఏవైతే భగవంతుడు ఇచ్చాడో వాటన్నిటి నుంచి ధాన్యం కూడా అన్నీ అగ్నిదేవుడికి స్వాహ చేస్తే అగ్నయే స్వాహ ఇదన్నమమా, ఇది నాది కాదు నాది కాదు అని చెప్పి అందులో వెయ్యాలిట. మంచివి కొని వెయ్యాలి, పట్టు చీరలు కూడా వేస్తారు, పౌడాలు బంగారం ముత్యాలు అన్నీ రాగి ఏవైతే ఉన్నాయో మెటల్స్ దగ్గర నుంచి అన్నీ వెయ్యాలి. అలా వెయ్యడం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడా నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావు, నీకు నేను అందులో కొంత భాగాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆ దేవతలకి అగ్నిదేవుడు తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేస్తాడు. అప్పా ఈ అంటే కృతజ్ఞతతో ఈ వ్యక్తి ఆహుతి చేస్తున్నాడు అన్నమాట. సరే, అక్కడ ఆహుతి అవన్నీ బాగున్నాయండి, మేము చూస్తాం అవన్నీ, కానీ ఇక్కడ ఆహుతి ఏమిటి అంటే, ఈ హోమకుండాల్లో శాస్త్రం చెప్తుంది ఈ కన్ను ఇంద్రియం ఏం చేస్తుందట, ఒక రూపాన్ని వర్ణాలని చూస్తుంది. రూపాలు చూస్తాం కదా, సినిమా సీరియల్ సినిమాలు సినిమా సీరియల్ ఏమిటి, సినిమాలు సీరియల్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ పుస్తకం చదవడం ఇవన్నీ ఉంటాయి కదా చూడడం అనేది, ఇది ఆహుతిట. ఆ ఇంద్రియం అనే దృష్టి అనే ఇంద్రియం ఉంది కదా, చూసే శక్తి. ఆ ఇంద్రియంలో ఈ రూపాలు వర్ణాలు ఏవైతే మనం చూస్తున్నామో, మీరేం చూస్తున్నారు ఇప్పుడు? అగ్నిహోత్రం ఆహుతి చేస్తున్నారు. ఏమిటి ఇక్కడ చూస్తున్నారు? ఈ రూపాన్ని దీన్ని ఈ కళ్ళ ద్వారా ఇంద్రియం ద్వారా ఈ గోళకననేటువంటి అగ్నికుండంలో ఆహుతి చేస్తున్నారు. అదేవిధంగా చెవులు. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వింటున్నప్పుడు ఆ శబ్దం ఏమిటి? విషయం, ఆ శబ్ద విషయం ఆహుతి. ఆ చెవులో వేస్తున్నాం. నాలుగు మంచి మాటలు వేయండి చెవులో అంటారు, చూసారా? నాలుగు మంచి మాటలు చెవులో వేయడం ఏమిటి? చెవులో వేస్తారా ఎవరన్నా మంచి మాటలు? అలా అండర్స్టూడ్ అనమాట, అట్లా అర్థం చేసుకోవాలి. చెవులో వెయ్యండి అంటే ఏమిటి? ఇది గోళకం అంటే మనకు తెలియకుండానే అన్నాం, హోమకుండం ఇది, కాస్త వెయ్యండి ఇందులో ఆహుతి అని అర్థం. తర్వాత నాలిక హోమకుండం, అక్కడ దానికి ఏం కావాలి? రుచి కావాలి. అందుకే రసగుల్లా గులాబ్ జాముల్ లడ్డు అన్నీ హోమకుండంలో వేస్తాం. అట్లాగే ముక్కు కూడా వాసనలు, ఆ పూల వాసనలు, పండ్ల వాసనలు, ఈ వాసనలు, ఆ వాసనలు అన్నీ కూడా ఈ హోమకుండంలో వేస్తాం, ఆ విషయాలు. అలాగే స్పర్శ, అది పట్టుకుంటాం, ఇది పట్టుకుంటాం, ఎన్నెన్నో చూస్తాం, దానికి ఆహుతి అన్నమాట. బాగుంది కదా వినడానికి. సరేనండి, అగ్నికుండంలో ఎలాగైతే మనం ఆహుతి చేసినప్పుడు ఆ అగ్నిదేవుడు పైకి వస్తూ ఉంటాడు, మనం ఎంతైతే నూనె పోసి నెయ్యి పోసి నెయ్యి ఆహుతి చేసి అన్ని పదార్థాలు వేస్తుంటే అగ్నిదేవుడు ఏం చేస్తాడు? అన్నిటినీ భస్మం చేసుకుంటూ ఇంకా పైకి వస్తాడు. అంటే ఏమిటి? అగ్నిదేవుడు నాలుకలు తెరుస్తాడు. చదివా గుర్తుందా ఎక్కడ? ఏ ఉపనిషత్తు? ఈ ఉపనిషత్తులోనే. కాళి కరాళి మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణాహ, నాలుకలు. ఆ నాలుకలతో అగ్ని ప్రజ్వలిస్తాడు, ఇంకా ఇంకా అని అడుగుతాడు. అందుకే ఆయన పేరు అనలం అని చెప్పి అన్నాం. ఆయనకి చాలు అని అనట. అలం అంటే చాలు బుద్ధి, చాలు అనే బుద్ధి కలిగి ఉండడం అలం. అలం బుద్ధి, అల్లం అంటే అల్లం అనుకోవకండి, అలం అంటే సంస్కృతంలో అలం. అల్లం అనేది జింజర్, అది వేరు ఇంగ్లీష్లో. తెలుగులో కూడా అల్లం అనేది, ఇది అలం సంస్కృతం పదం. అలం అంటే చాలు. ఈ అగ్నిదేవుడికి చాలు అనే బుద్ధి ఉండదుట, ఎన్ని వేసినా కూడా ఇంకా కావాలి కావాలి అంటాడు. అందుకని ఆయన పేరు ఏమిటి? అనలం. అనిలహ అని పేరు ఆయనకి, అనలం. అనలం అలాగే ఎలాగైతే అగ్నిదేవుడికి వెయ్యంగా వెయ్యంగా ఇంకా కావాలని అడుగుతాడో, అదేవిధంగా ఈ ఇంద్రియాలు కూడా ఒక లడ్డు తింటే చాలని చెప్పి అనదు, ఇంకొక లడ్డు తీసుకురా, ఇంకో రసగుల్లా తీసుకురా, ఇంకా ఇంకా తినాలని ఉంటుంది. ఒక మామిడి పండు తింటే చాలదు, ఇంకొకటి ఇంకో కొంచెం నాలుగు ముక్కలు తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ రుచి. అట్లాగే శబ్దాలే, ఇంకొంచెంసేపు విందాం, ఇంకొంచెంసేపు అనేటువంటి ఇష్టం చెవులకు కూడా. చూపులకి ఇంకొంచెంసేపు సీరియల్ ఉంటే బాగుండు, సినిమా ఉంటే బాగుండు, సీరియల్ సినిమా ఉంటే బాగుండు, క్లాస్ ఉంటే బాగుండు అని ఎంతమంది అనుకుంటారో తెలియదు. అలా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు, ఈ రూపాలు కర్ర రంగులన్నీ కూడా మన ముందు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మనకు. అప్పుడే అయిపోయిందే ప్రోగ్రామ్ అనిపిస్తుంది. అంటే ఏమిటి? ఇంకా కావాలనిపిస్తుంది కళ్ళకి. అలాగే ముక్కు కూడా వాసన చూస్తూ ఉంటే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ చల్లదనం ఒంటికి తగులుతుంటే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏసీ కార్లో వచ్చిన తర్వాత సడన్గా దిగితే అయ్యో అప్పుడే వచ్చేసిందా క్లాసు అనుకుంటాం, ఇంకాసేపు ఏసీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. స్నానం చేస్తుంటే ఇంకొంచెంసేపు కాసి నీళ్లు పోసుకుంటే చల్లదనం కోసం ఇంకా కావాలనిపిస్తుంది. ఎట్లాగైతే అగ్నిదేవత ఇంకా ఇంకా కావాలని అంటుందో, ఈ ఇంద్రియాలన్నీ కూడా అంతే. ఈ విషయాలని ఇంకా ఇంకా కావాలని అంటూ ఉంటే దాని స్వభావం అది. అదే ఈ మంత్రంలో చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయండి? ఆ అక్షర బ్రహ్మం నుంచి పుట్టినయి అన్నారు. సప్త ఇమే లోకాహ ఏషు చరంతి. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? వాటి వస్తువులు ఉన్నాయి కదా ప్రపంచంలో, విషయాలు వాటి మీదకి వెళ్తాయి, చరంతి అక్కడ ప్రయాణం చేస్తాయి. ప్రాణాహ గుహాశయా నిహితాహ సప్త సప్త, గుహాశయాహ అంటే ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? మనస్సులో ఉంటాయి, మనస్సు అనే గుహలో ఉంటాయి. అంతే కదండి, మనస్సుకే కదా అనిపించేది రసగుల్లా తినాలని చెప్పి నాలికి కనిపించదండి. ఎవరికండి అనిపించేది? మనస్సుకి. మనస్సుకి అనిపించినప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఆర్డర్ ఇస్తుంది నాలికి, ఏ ఇంకొక లడ్డు తీసుకురా అని. అప్పుడు నాలుగు ఏం చెప్తుంది? ఈ చెయ్యికి చెప్తుంది తీసుకో అక్కడి నుంచి అంటుంది. ఈ చెయ్యి తీసుకుని ఏం చేస్తుంది? నోట్లో పెట్టు అంటుంది. అప్పుడు మనస్సుకి సంతోషం, నేను చెప్పిన పని చేసావు కదా, వెరీ గుడ్ అంటుంది. అట్లాగే శబ్దాలు, అట్లాగే వాసనలు, ఇవన్నీ కూడా మనస్సు కోరుకుంటుందండి. గుహాశయా నిహితాహ, మనస్సు కోరుకుంటుంది. చల్లదనం కానీ, ఉష్ణత కానీ, ఐస్ క్రీమ్ తినాలని కానీ, వాసన చూడాలని కానీ, మంచి చీర కట్టుకోవాలని కానీ, ఆ చీర మెత్తగా తగులుతుంటే హాయిగా ఉంటుంది. కష్టంగా ఉంటే ఎట్లా అనిపిస్తుందండి? ఏమిటి ఇట్లాంటి చీర కొన్నావు అంటుంది మనస్సు. మంచి చీర అంటే శరీరానికి చెప్తుంది అనమాట, అంటే మనస్సుకి తెలుసు. ద ఫీలింగ్ ఎవ్రీథింగ్ మనస్సుకి వెళుతుంది అనమాట. అన్నీ కూడా ఎవరండి అనుభవించేది? ఇవన్నీ మనస్సు. దేని ద్వారా అనుభవిస్తుంది? ఇంద్రియాల ద్వారా. ఎలా అనుభవిస్తుంది? బయట ఆ విషయాల మీదకి వెళ్ళి ఆ వస్తువుల్ని గ్రహించి అది బాగుందా లేదా అని చెప్పి మనస్సు నిర్ణయిస్తుంది. బాగుండకపోతే ఏం చేస్తుంది? స్వామిని క్లాసు బాగుందా లేదా అని మనసు కదా నిర్ణయించేది. నెక్స్ట్ వీక్ వెళదామా లేదా అని చెప్పి మనస్సే నిర్ణయిస్తుంది. పాపం కష్టపడి వస్తున్నారు స్వామిని చాలా దూరం నుంచి, వెళదాం విందాం అని అంటే మనస్సు ఆ కాళ్ళు చెప్తుంది అనమాట, ఏయ్ క్లాస్కి వెళ్ళు అంటుంది. మనస్సు నిర్ణయించాలండి ఏదైనా. అది గుహాశయ నిహితాహ, ఈ మనసులో పెట్టబడి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏమిటవి? సప్త సప్త. ఈ ఇంద్రియాలు, ఏడు ఇంద్రియాలు, వాటి వాటి సప్త సప్త అంటే ఏమిటి? ఆ ఆ విషయాలు, ఆ ఆ గోళకాల్లో ఆ ఆ ఇంద్రియాలు గ్రహిస్తాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఎందులో ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. అది అర్థమైందా? ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయండి? ఆ బ్రహ్మం నుంచి పుట్టినాయి. ఎవరు చెప్తున్నారండి? గురువు అంగిరసులు చెప్తున్నారు. ఎవరికండి? శౌనకుడికి చెప్తున్నారు. శౌనకుడికి చెప్తే మనం ఎందుకండి వినడం అన్నారు. శౌనకుడికి జ్ఞానం కావాలని కోరుకున్నాడు కాబట్టి వింటున్నాడు, మేము కూడా జ్ఞానం కావాలనుకున్నాం కాబట్టి వింటున్నాం, అంతే కదా. ఓకే, తర్వాత మంత్రం, తొమ్మిదవ మంత్రం. అత సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వ రూపాః అతశ్చ సర్వాః ఓషధయో రసశ్చ ఏనైష భూతైః తిష్ఠతే హ్యంతరాత్మా. ఇంకా జరుగుతూనే ఉంది సృష్టి. ఏమిటి సృష్టి? మన అక్షర బ్రహ్మం గారు సృష్టి చేస్తున్నారు. ఇంకా ఏమేమి వచ్చినాయట ఈ బ్రహ్మంలో నుంచి అంటే, అతః అంటే దాని నుంచి. దేని నుంచి? ఆ బ్రహ్మము నుంచి. ఎటువంటి బ్రహ్మము? అక్షర బ్రహ్మము. ఆ బ్రహ్మం నుంచి సర్వే సముద్రాః, అన్నీ నదులు, అన్ని సముద్రములు, అన్ని సముద్రములు ఆ బ్రహ్మం నుంచినే ఉద్భవించినయి. ఇప్పుడు మనకేమి తెలుసు అంటే, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, ఇవి తెలుసు. తెలియని వారు కూడా ఎన్నో సముద్రాలు ఉన్నాయట. పురాణం చదివితే విష్ణు పురాణంలో చెప్పబడింది ఎన్నో సముద్రాలు ఉన్నాయట. మన పురాణాల్లో కూడా గరుడ పురాణం, ఈ కార్తీక పురాణాల్లో కూడా రాసి ఉంటారు. ఆ జీవుడు ఎట్లా ప్రయాణిస్తాడు, సముద్రం దాటి, ఈ సముద్రం దాటి, ఆ సముద్రం దాటి, పౌరాణిక సినిమాల్లో చూపిస్తారు కదా. మనకు తెలిసింది ఇటుపక్క అటుపక్క రెండు సముద్రాలు ఉన్నాయి, ఇంతకంటే ఏం తెలియదు. అట్లాంటిక్ ఓషను, పసిఫిక్ ఓషను, అరేబియన్ ఓషన్ మనకు తెలిసినవి. మిగతావన్నీ పురాణాలు చెప్తుంటే వింటూ ఉంటామే అంతే. అదే శాస్త్రంలో చెప్తున్నారు ఇప్పుడు ముండకోపనిషత్తులు. ఏదైతే మనం హిస్టరీలో చదివామో, ఏమండి హిస్టరీలో చదివిందే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏమిటది, సముద్రాహ సర్వే అతహ అంటే ఉద్భవించినాయి అని చెప్పి ప్రభవంతి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గిరయహ, గిరయహ అంటే గిరి అంటే పర్వతం, హిమాలయ పర్వతాలు, వింధ్యా పర్వతాలు, అన్ని పర్వతాలు కూడా ఈ బ్రహ్మం నుంచే పుట్టినయి. ఎలా పుట్టినాయి అండి? అలా పుట్టినాయి. ఎలా పుట్టినాయి అంటే అలా పుట్టినాయి. తర్వాత సరూపా, సర్వరూపాహ సింధవః. సర్వరూపాహ అంటే అన్ని రకములైనటువంటి, సర్వ అంటే అన్ని, రూపాహ అంటే రకాలు, వెరైటీస్, అన్ని రకాలైనటువంటి నదులు, కృష్ణా, గోదావరి, యమున, సింధు, కావేరి, తుంగభద్ర, గంగా, ఇంకా చాలా ఉన్నాయి కదా, తామ్రపర్ణి, ఎన్నో ఉన్నాయి. ఎన్ని నదులు అబ్బా, అన్ని నదులు స్త్రీలింగాలే. ఎందుకో స్త్రీలింగం పేరు పెట్టారు అన్ని నదులకి. నది స్త్రీలింగమే, కావేరి స్త్రీలింగం, కృష్ణ నా స్త్రీలింగమా, కృష్ణ వేరే, కృష్ణ కృష్ణ కృష్ణానది. సో కృష్ణానది, కృష్ణ అంటే ఇక్కడ మీరు అనుకునే లార్డ్ కృష్ణ కాదు, ఆ కృష్ణ వేరే. ద్రౌపది పేరు కూడా కృష్ణే, వ్యాస భగవాన్ పేరు కూడా కృష్ణ, అందుకని ఈ కృష్ణ వేరు. స్త్రీలింగం అనే నేను అనుకుంటాను, చూసి చెప్తాను. సింధవహ అంటే నదులు అని అర్థం. ఏమి నదులు అంటే, ఈ నదులు ఇప్పుడు మనం చూసే నదులు, నదులు ఎక్కడ చూస్తున్నామండి, ఎండిపోయినాయి అంటారా, అంటే నదుల పేర్లు ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా ఆ విష్ణు పురాణంలో చెప్పబడింది. ఒక నదులు పాల నది, చెరుకు రసం నది, అన్ని రకరకాలైన నదులు ఉన్నాయి. అన్ని రుచులు, మనకి ఎన్ని రుచులు ఉన్నాయండి, ఆరు రుచులు, షడ్ రుచులు, ఆరు రుచులతో కలిగినటువంటి ఆరు నదులు. అంతేకాకుండా ఇంకా ఉన్నాయట నదులు. అవి ఏమిటంటే కొన్ని చెప్తాను ఇక్కడ నేను. క్షారోదము, క్షారం, క్షారం అంటే తెలుసు కదా, యాసిడ్ లాంటిది, క్షారోదం. తర్వాత ఇక్షురసం, ఉదకం అన్నమాట, క్షారోదం అంటే ఇక్షురసం. సురోదం, సురోదం అంటే అమృతం, అమృతం పారుతూ ఉంటుందట. మనకు నీళ్లే పారటం లేదు, అమృతం ఎక్కడ పారుతుందండి, అమృతం అట్లా పారేదిట ఆ రోజుల్లో. ఘృతోదకం, ఘృతోదకం అంటే, ఘృతం అంటే నెయ్యి, నెయ్యి కూడా నదిలాగా పారుతూ ఉంటుందిటండి, ఘృతోదకం. దెన్ క్షీరోదకం, పాలు, క్షీరోదకం. దద్యుదం, దద్యుదం అంటే పెరుగు. అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా, దద్యుదం. తర్వాత శుద్ధోదం, శుద్ధమైనటువంటి జలం, శుద్ధోదం. ఇవన్నీ, వీటిట్లో టేస్ట్ ఉంటుంది కదండి, వీటిట్లో టేస్ట్ ఉంటుంది. ఏమిటి ఆ టేస్ట్ అంటే మధుర రసం, ఫస్ట్ వన్ మధురం. మ్యాంగో ఫ్రూట్స్లో ఉంది కదా మధురం, ఆ మధురం. తర్వాత ఆమ్లరసం, ఆమ్లరసం. తర్వాత లవణం, లవణం అంటే తెలుసు కదా ఉప్పు, అందుకే రాత్రిపూట లవణం అని చెప్పి అనాలి, లవణం తీసుకురా అనాలి, ఉప్పు తీసుకురా అనకూడదు. లవణం, కటువు, కటువుగా ఉండడం, పంజెంట్, కటువు. కషాయం, కషాయం తెలుసు మీకు, కషాయం. తిక్తం, వగరు, చేదు వగరు అంటారు చూసారా, అది. ఇవన్నీ కూడా ఆరు రుచులు, ఇవన్నీ కూడా పుట్టినయిట. ఏమిటి, సింధవః అండ్ సర్వరూపాః అతశ్చ సర్వా ఓషధయః రసశ్చ. ఓషధి అంటే చెట్లు, వృక్షములు, ఈ ఔషధ అంటే ఆ ఒక్కొక్క చెట్టులో కూడా ఔషధం ఉందండి, మెడిసిన్, మెడిసిన్ ఉంది. మనకు తెలియదు, మనకు తెలిసింది ఆయుర్వేదం, మనకు తెలిసింది కొంచెమే. ప్రతి చెట్టులో కూడా ఔషధం ఉందిట, మెడిసినల్ వాల్యూ ఉందిట. మెడిసినల్ వాల్యూ లేనటువంటి చెట్టే లేదు సృష్టిలో. అది కనుక్కోవడం మన తరం అవుతుందో కాదో ఈ జన్మకి తెలియదు. ప్రతి చెట్టు కూడా ఔషధంతో సమానం అంటే ఇంకా మన, అందుకే మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరికీ తెలుసు. ఏదన్నా వస్తే ఏం చేస్తారంటే మెడిసిన్ వాడు దొడ్లోకి వెళ్ళి ఆకు అది కోసుకొస్తారు, ఆగా నూరి అది అప్లై చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు అండి ఇప్పుడు? ఏం తెలుసు అంటే ఇంట్లో ఉన్న గడ్డి పీకని పీకి పారేస్తాం మనం. ఇంట్లో ఉన్న చెట్టు చేమల్ని కొంచెం కూడా తీసేసేసి ప్లాస్టిక్ ఇవి అట్లాగే ఉండేటటువంటివి కొనుక్కొచ్చి పెడతాం. అది మనకు తెలుసు ఈ రోజుల్లో. అంతేకాకుండా ఆ ఫ్లవర్ కొనుక్కొచ్చి దాని మీద నీటి బొట్లు కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో అని చెప్పి ఆ పువ్వునే పెట్టుకుంటాం. కానీ నిజమైన పువ్వుని దాన్ని తెలుసుకొని, దాని వాల్యూ తెలుసుకుని, దాని వాసన వస్తుందా దీనికి? దానికి ఉన్నటువంటి సుగంధం దీనికి ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇదైతే వాడిపోతుందండి, ఇది వాడిపోదు కదా అంటాడు. ఆ మనీ ప్లాంట్ చూడండి, అదే ఆకు అట్లాగే తయారు చేస్తాడు. అదైతే వాడిపోతుందిట, నీళ్లు పోయాలట, అందుకని ఇది పెట్టుకుంటాడు ఇంట్లో. అందుకని రాబోట్ మనిషి కూడా బొమ్మల్లాగానే వస్తున్నారు కదా, ఇప్పుడు యంత్రాల్లాగానే వస్తున్నాయి కదా. మనిషి కూడా యంత్రమైపోతాడో ఏమో కొంతకాలానికి తెలియలేదు. ఏమైపోతాడో మనిషి, ఎటుపోతున్నాడో, యంత్రంగా మారిపోతున్నాడు కొంచెం కొంచెం, ఇంకా యంత్రంగా పూర్తిగా అయిపోతాడు చివరికి. యంత్రాల మీద ఆధారపడి ఎలా అయిపోతాడండి? యంత్రంగా. ఇప్పటి వరకు ఏం చెప్తున్నాం? జీవితం యంత్రంలాగా మారిపోయిందండి అంటున్నాం కదా. అవర్ లైఫ్ బికేమ్ లైక్ ఏ మిషన్ అన్నాం. కొంతకాలానికి ఏమనేస్తాం? యంత్రంగానే అయిపోయినామండి, నేనే యంత్రంలా అయిపోయినామనండి ఇంట్లో అంటున్నారు. ఆ స్థితికి వస్తాం. ఎందుకంటే ఆ ఔషధులు, ఆ చెట్లు, అవి ఉండడం వల్ల ఎంత విలువ ఉన్నదో దానికి. ఏమిటంటే ఆ ఒక్కొక్క దాంట్లో రసం ఉందిట, శాప్ అంటాం. ఆ రసం ఉంటుంది చూసారా, ఆకులో కానీ, ఆ ఫలంలో కానీ, ఆ పుష్పంలో కానీ వచ్చే రసం. ఆ రసం వల్లనే కదా మనం జీవిస్తున్నాం, ఆ రసం వల్లనే కదా మనం జీవిస్తున్నాం. నేను మాంసాహారం తినేవాళ్ళు కూడా మేము నాన్ వెజిటేరియన్స్ అండి అని అంటారు. నాన్ వెజిటేరియన్ అంటే ఏమిటి? ఆ మేక, కోడి ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ వెజిటేరియన్స్. ఆ వెజిటేరియన్ తిని అవి చెట్లు, చేమలు, పండ్లు, కాయలు, కూరలు అన్నీ తిన్న తర్వాత అది ఆ శాకాహారమే కన్వర్ట్ అయ్యి వచ్చింది. అంటే ఏమిటి? బేసికల్గా ఎవరు అందరూ కూడా శాస్త్రం ఏమన్నా ఎదురు చూస్తోంది, అందరూ శాకాహారులే అని అర్థం. అందరూ శాకాహారులై ఉండాలి అని అర్థం. అందుకని ఔషధయ రసశ్చ, ఆ చెట్లు, చిన్న చెట్లు కానీ పెద్ద చెట్లు కానీ, ఔషధి రసశ్చ, వాటి యొక్క రసం ఈ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి ఆ చెట్లలో, ఆ రసాల్లో. ఈ రసాలు, ఈ రసాలు వచ్చిన తర్వాత ఏన ఏష భూతై తిష్టతే అంతరాత్మ. సముద్రాలు పుట్టినై, నదులు పుట్టినై, కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా పుట్టినై. అంతేకాకుండా ఈ వృక్ష సంపద అంతా కూడా బ్రహ్మం నుంచే పుట్టినై. ఆ ఏ వృక్ష సంపద యొక్క రసం, ఏ రసమైతే ఈ యొక్క పంచభూతాలతో చేయబడిన శరీరం యొక్క అభివృద్ధికి కారణమో, అది విషయం. చెట్టల్లో ఉన్నటువంటి రసం అది ఉంది కదండి, ఆ రసం, ఆ చెట్ల రసం, అది మనిషికి ప్రయోజనకారి. ఈ స్థూల శరీరానికి, ఈ స్థూల శరీరానికి ప్రయోజనకారి. అదే భూతై తిష్టతే. భూతై అంటే ఏమిటి? పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం. ఏన ఏష భూతై తిష్టతే. ఈ రసము చేత, ఏన అంటే ఈ రసము చేత, ఏష భూతై ఈ పంచభూతములతో చేయబడిన శరీరము తిష్టతే ఉన్నదో, అందులో ఈ అంతరాత్మ ఉన్నాడు. ఎవరు అంతరాత్మ? అక్షరం బ్రహ్మ కాదు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఎందుకంటే మనస్సు, ఇంద్రియాలు చెప్పాం కదా ఇందాక, ఈ మనస్సు ఇంద్రియాలన్నీ కలిపి సూక్ష్మ శరీరం, మనస్సు ఇంద్రియాలన్నీ కలిపి సూక్ష్మ శరీరం. అంతరాత్మ అంటే ఏమిటి? అంతఃకరణం. ఆ అంతఃకరణం ఎక్కడ ఉన్నది? ఈ శరీరం లోపల ఉన్నది. ఈ స్థూల శరీరం లోపల అంతఃకరణం ఉన్నది. ఏ అంతఃకరణం అయితే ఈ యొక్క చెట్ల రసముల ద్వారా పోషింపబడి ఈ శరీరం తయారై ఉన్నదో అటువంటి శరీరంలో ఈ అంతఃకరణం ఉన్నది. అంతరాత్మ గుహాశయ తిష్టతే. ఇది ఉండడానికి, అంతఃకరణ ఉండడానికి ఒక పెద్ద గోళకం కావాలండి. చూసే శక్తి ఉండడానికి కన్ను గోళకం అన్నాం, వాసన చూడటానికి ముక్కు గోళకం అన్నాం, మరి మనస్సు ఉండడానికి గోళకం కావద్దండి, అవునా కదా? మనస్సు ఉండడానికి గోళకం ఏమిటి? ఈ అంతఃకరణం, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇదంతా అంతఃకరణం ఉండడానికి గోళకం ఈ శరీరం, స్థూల శరీరం. భూత ఉడల్ని అంటాం సంస్కృతం, తమిళంలో. భూత ఉడల్ అంటే ఏమిటి? పంచభూతంతో చేయబడినటువంటి ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథ్వీ చేత చేయబడినటువంటిది. ఎలా చేయబడిందండి? ఆ ఔషధంలో నుంచి వచ్చిన రసం చేత చేయబడింది. మేము ఔషధాలు ఎక్కడ తింటున్నామండి? ఇడ్లీ కదా తింటున్నామండి. ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ధాన్యమే కదండి, బియ్యమే కదా, మినప్పప్పే కదా. ఆ బియ్యం మినప్పప్పు కూడా ఎలా వచ్చినాయి? ఆ బియ్యం మినప్పప్పు కూడా చెట్ల నుంచే కదా వచ్చింది. ఆ చెట్టు యొక్క రసమే కదా, అవునా? ఆ చెట్టు యొక్క రసం వలనే, దాని వలనే ఈ శరీరం తయారైంది కదా. అంటే దాని యొక్క లోతు పాతలు చూస్తే మనకేం తెలుస్తుంది? ఈ చెట్ల రసాల నుంచే ఇవన్నీ కూడా ఈ శరీరం పెరిగింది అని అర్థం. తెలుసుకోవాలి అది. ఏనైష అంటే ఏన, ఏషః శరీరః తిష్టతే అంతరాత్మా తిష్టతే. ఈ అంతఃకరణం అనేటువంటిది అందులో ఉంది. అంటే స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉందండి, అది సంగతి. ఈ స్థూల శరీరం ఔషధుల చేత చేయబడింది. ఈ ఔషధులన్నీ కూడా ఆ బ్రహ్మం నుంచి సృష్టింపబడినాయి. అర్థమైందా? అంటే ఈ స్థూల శరీరం వరలాగా ఉంది. ఎట్లాగైతే కత్తి పెద్ద ఖడ్గాన్ని వరలో పెడతాం కదండి, పెద్ద ఖడ్గాన్ని, దానికి వర ఉంటుంది కదా, ఆ వరలో దూపుతారు కదా ఆ ఖడ్గాన్ని తీస్తారు బయటికి. అట్లాగే ఈ అంతఃకరణం అనేటువంటిది, ఈ శరీరం అనేటువంటి వరలో లోపల ఉన్నది. అందుకనే అది కనపడదు కంటికి, కనపడకుండా లోపల ఉంటుంది, పనులు చేస్తూ ఉంటుంది. నిజంగా ఎవరండి చేస్తున్నది? వింటున్నది ఎవరండి? ఇప్పుడు మనస్సు, అంతఃకరణం ఎవరి ద్వారా వింటున్నది? ఈ గోళకాలు ఇంద్రియం ద్వారా వింటున్నది. కాబట్టి కూర్చున్నది ఎవరండి? మనస్సే. మనసు కూర్చోమన్నది కాబట్టి కూర్చున్నది శరీరం. ఈ గోళకాన్ని కూర్చోబెట్టింది మనస్సు. అర్థమైందా? అంతరాత్మ భూతైహి తిష్టతే ఏన ఏషః. దేనివల్ల ఈ శరీరం తయారు చేయబడిందో, ఆ రసం వల్ల ఇది తయారు చేయబడింది. ఇందులో అంతరాత్మ ఉంది. ఏ సైన్స్ క్లాస్లో చెప్తారండి ఇదంతా? చెట్లు చావులని చెప్తాడు కానీ ఈ శరీరం గురించి ఏం చెప్తారు వాళ్ళు? ఉపనిషత్తులో చెప్పినట్లుగా చెప్పరు ఎవరు. తర్వాత మంత్రం, 10వ మంత్రం. పురుషస్ ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యోమేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికిరతీహ సోమ్యం. ఈ విధంగా ఆ సృష్టిని ఇక్కడ పరిపూర్ణం చేస్తున్నారు. ఎలా సృష్టి జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సమాప్తం చేస్తున్నారు గురువుగారు. ஏமனி, புருஷஹா ஏவ இதம் விஸ்வம். புருஷஹா அண்டே ஏமிட்டி செப்பேனு? பூரயதி சர்வம் இது புருஷஹா. புருஷஹா அண்டே அக்ஷரம் பிரம்மா அனு அர்த்தம். அக்ஷரம் பிரம்மா புருஷஹா ஏவ அண்டே மாத்திரமே, மாத்திரமே அனு அர்த்தம். இதம் அண்டே ஈ, இட்டுவண்டி விஸ்வம் பிரபஞ்சம், ஈ பிரபஞ்சம் அந்தா கூட ஆ புருஷம் அண்டே ஆ பிரம்மமே அனு அர்த்தம். ஆ அக்ஷர பிரம்மமே மல்லி அக்கட பிரம்மம் அனு செப்பாரு, அக்ஷரம் அனு செப்பாரு, மல்லி இக்கட புருஷன் எந்தக்கண்டி செப்பணும், அக்ஷரம் அண்டே சரிபோத்துது கதா, மமக்கு எந்த கன்ஃபியூஸ் செஸ்தாரே. மரி ஆயனக்கு அன்னி பேர்ல உண்ணாய், ஆ அக்ஷரம் பிரம்மாணி எந்தக்கண்டி புருஷுடு அனு பிலவாலி அண்டே, தேனி சேதனைதே அந்தா நிம்பபடி உன்னதோ தான் புருஷஹா அண்டாமண்டி. தேனிக்கு அக்ஷரம் பிரம்மாணிக்கு புருஷஹா அனு எந்துக்கு வச்சிந்த பேரு? பூரயதி சர்வம் இது புருஷஹா. మనం ఎట్లాగైతే గులాబ్ జామ్ని ఆ పాకంలో వేస్తే ఎక్కడ చూసినా ఏముంటుందండి? ఆ పంచదార పాకమే ఉంటుంది కదా. ఆ పంచదార పాకం అంతా నిండి ఉన్నది ఆ గులాబ్ జామ్ మీద. పూరయతి సర్వం అన్నారు, అర్థమైందా? అదే మనం లడ్డు చేస్తే బూందీలో, బూందీ లడ్డు పాకంలో వేయగానే ఏమవుతుంది? ఆ పంచదార అంతా, ఆ బూంది అంతా వ్యాపించుంటుంది. పూరయతి సర్వం అంటే నిండింపబడి ఉన్నదనమాట, అంత షుగర్ కోటెడ్ అని అర్థం కదా. అదేవిధంగా ఈ బ్రహ్మం, ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మం కోటెడ్ట, అంతే కదండి. మరి ఆ బ్రహ్మం నుంచే పుట్టింది, ఆ బ్రహ్మం నుంచే పుట్టింది అంటే ఏమిటి అర్థం? బంగారం చైన్ ఉందనుకోండి, ఈ చైన్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే బంగారం నుంచి వచ్చిందండి. బంగారం నుంచి పుట్టింది అంటారా అనరా? అంటే బంగారం చేత నిండింపబడి ఉన్నదా లేదా? ద చైన్ ఈజ్ ఫిల్డ్ విత్ గోల్డ్. బంగారం చేత పూర్ణంగా, పూర్తిగా నింపబడి ఉన్నది, అవునా కాదా? అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఇదం విశ్వం ఆ అక్షరం బ్రహ్మం చేత నిండింపబడి ఉన్నది, నింపబడి ఉన్నది, వ్యాపింపబడి ఉన్నది అని అర్థం. పూరయతి సర్వం ఇది పురుష, పురి శయనాత్ ఇది పురుష. పురి అంటే పూరి కాదండి, పురి. పురి అంటే బాడీ, ఈ శరీరం. శయనాత్ అంటే అబైడింగ్ అని అర్థం. ఈ అక్షరం బ్రహ్మ ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏమంటాం? పురుష అంటాం. అర్థమైందా ఇప్పుడు? పురుష ఏవ ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా ఆ పురుషుడే ఉన్నాడు అని అర్థం. తర్వాత కర్మ తప, ఈ విశ్వంలో ఏముంది? కర్మ కన్సిస్టింగ్ ఆఫ్ అని అర్థం. కర్మ అంటే అన్ని కర్మలు, తప అంటే ఉపాసనలు. మనం చేసే కర్మలు ఉన్నాయి కదండి, గుడికి వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, మనం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా వైదిక కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ ఇవన్నీ కర్మల క్రిందికే వస్తాయి కదా. ఈ కర్మలన్నీ ఈ సృష్టిలో ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? ఉపాసన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి. కర్మ తప సహా యహ వేద, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో. ఏ విషయాన్ని? ఈ ఉపాసనలు, ఈ కర్మలన్నీ కూడా ఈ పురుషుడు బ్రహ్మంలోనే ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో. అంటే ఏమిటి? ముండకోపనిషత్తు 2వ అధ్యాయం 1వ ఖండం ఎవరైతే చదువుతారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అని అర్థం. సహా యహ వేద, సహ అంటే అతడు, యహ అంటే ఎవరైతే, అతడు ఎవరైతే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి. ఏ వ్యక్తి? ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటాడో ఆ వ్యక్తి అని అర్థం. సహా యహ, హూ ఎవర్. యహ అంటే హూ ఎవర్, సహ అంటే హీ, హీ హూ ఎవర్ నోస్ వేదా, నోస్ అండర్స్టాండ్స్. ఏ తత్ పరామృతం బ్రహ్మ, వన్ హూ నోస్ ఏ తత్ అంటే ఇటువంటి, ఈ చెప్పబడినటువంటి, ఈ పైన చెప్పినటువంటి, పైన చెప్పినటువంటి అంటే ఏమిటి, పైన చూడవాకండి, ముందు మంత్రాలలో చెప్పినటువంటి, వెనుక మంత్రాలలో కారణం ఇవన్నీ పుట్టినాయి అని చెప్పి చెప్పాము కదా. ఏ బ్రహ్మ అయితే ఈ జగత్తుకు కారణం అని చెప్పామో చూశారు కదా, అటువంటి అని అర్థం. ఇటువంటి బ్రహ్మని పరామృతం, అమృతం అంటే ఇమ్మార్టల్, మరణం లేనటువంటి, మార్టల్ అంటే కొంతకాలానికి నశించేటటువంటిది, ఇమ్మార్టల్ అంటే ఏమిటి, ఈ యొక్క అక్షరం బ్రహ్మ నశించదు, ఇమ్మార్టల్ అమృతం, సుప్రీమ్లీ ఇమ్మార్టల్ అన్నారు. సుప్రీమ్లీ ఇమ్మార్టల్ అంటే సరిపోతుంది కదండి, సుప్రీమ్లీ ఎందుకు, మళ్ళీ పరామృతం ఎందుకంటే స్వర్గం కూడా అమృతంతో సమానమే, దేవతలు కూడా అమృతం తాగారు, ఇంద్ర వరుణ వాయు అగ్ని దేవతలందరూ కూడా ఈ మనుష్య జన్మతో పోలిస్తే వాళ్ళందరూ దీర్ఘకాలం జీవిస్తారు, కల్పాల వరకు జీవిస్తారు, యుగాల వరకు జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత యుగం నశించినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ నశించిపోతారు, ప్రళయం వచ్చినప్పుడు అన్నీ నశిస్తాయి. ఈ అక్షరం బ్రహ్మ ప్రళయంలో కూడా నశించడు కాబట్టి పరామృతం. ఈ పర అనేటువంటిది ఎందుకు అర్థమైందా ఇప్పుడు, అమృతం అంటే వాళ్ళు సముద్రం చిరికినప్పుడు అమృతం వచ్చింది కదండి, ఆ అమృతమే కదా ఈ అమృతం అంటే. కాదు నాయన, ఆ అమృతాన్ని మించిన అమృతం ఇది, అందుకని పరామృతం అన్నారు. సుప్రీం అంటే గ్రేటెస్ట్ అని అర్థం. పరామృతం ఎక్కడ ఉందని తెలుసుకోవాలిట, వైకుంఠంలో కైలాసంలో ఉందని తెలుసుకోవడం కాదు, నిహితం గుహాయాం. నిహితం అంటే నిక్షిప్తమై ఉన్నది, నిహితం అంటే ఇందులో మనస్సులో అంతఃకరణంలో మన యొక్క శరీరంలో, స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది, ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు, ఆ మనస్సు లోపల హృదయం ఇక్కడ ఉంది కదా, కమలం పద్మ కమలం హృదయ కమలం, ఆ హృదయ కమలంలో కఠోపనిషత్తు చూసుడు చూడబోతున్నాం, అంగుష్ట మాత్ర పురుష అని హృదయంలో ఉన్నదిట. ఎవరు, ఈ అక్షరం బ్రహ్మ పురుషం బ్రహ్మ హృదయంలో ఉంది, అందుకే నిహితం గుహాయాం. గుహ అంటే అంతఃకరణం అని అర్థం, హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదండి, ఇది ఎప్పుడైనా ఆగిపోతుంది ఫిజికల్ హార్ట్, కానీ ఈ బ్రహ్మం ఎప్పుడూ ఉంటాడు, అది గుహ అంటే. అర్థమైందా, ఈ గుహను తెలుసుకోవడం కోసమే, ఈ గుహలో ఒక పరబ్రహ్మం ఉన్నాడని తెలుసుకోవడం వల్లే ఆ గర్భగుడి గృహంలోకి వెళతాం, గర్భగృహంలో గుడిలో గర్భగృహానికి వెళ్ళి ఎలా ఉంటుందండి, ఇది గుహలాగా ఉంటుందా ఉండదా, అలాగే ఇది కూడా దేవాలయం, అందులో గర్భగృహం, ఆ గర్భగృహంలో ఈ బ్రహ్మ ఉంటాడు. ఏ బ్రహ్మ అండి, కాన్షియస్నెస్ చైతన్యం, ఎవరైతే తెలుసుకుంటారో, కైలాసంలో ఉన్నాడని వైకుంఠంలో ఉన్నాడని తెలుసుకోవడం కాదండి, ఆ పరబ్రహ్మ ఈ సమస్త సృష్టికి కారణమైనటువంటి అక్షరం బ్రహ్మ ఎవరైతే తమ అంతఃకరణంలో తెలుసుకుంటారో, యహా వేదా నిహితం గుహాయాం అన్నారు. అర్థమైందండి ఇప్పుడు, చాలా కష్టం, ఎందుకంటే అందరం బయటికి చూస్తున్నాం, దేవుడు కనపడతాడు దేవుడు కనపడతాడు దేవుడు కనపడతాడు అని చెప్పి. ముండకోపనిషత్తు ఏం చెప్తున్నది, వాళ్ళ అంతఃకరణంలో చూస్తారు, అంతఃకరణంలో చూస్తారని చెప్పంగానే ఏం చేస్తున్నారు జనాలు, కళ్ళు మూసుకొని గోయింగ్ టు డో డీప్ ఇన్ టు ఇన్సైడ్, యు స్టాప్ ద మైండ్, స్టాప్ ఆల్ సెన్స్ ఆర్ గాన్, గో ఇన్సైడ్, అందుకని ఏం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి అన్నారు. అందరు కళ్ళు మూసుకోండి, మూసుకోకండి ఊరికి చెప్తున్నాను నేను, వాళ్ళు చెప్పేది ఏమిటంటే నిహితం గుహాశి అని చెప్పారు కదండి శాస్త్రంలో, అందుకని అందరిని మెడిటేషన్ చేయమని చెప్తున్నాం, మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకుంటే వాళ్ళు అంతఃకరణంలోకి చూస్తారు. అంతఃకరణంలోకి చూసినప్పుడు అక్కడ ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, అప్పుడు అది కనపడుతుంది కళ్ళకి అన్నారు. ఇదండి జన లెక్క. అది కన్న కళ్ళకు కనపడేది కాదు నాయన, వేద అని అన్నారు ఇక్కడ. వేద అంటే ఏమిటి? ఋగ్వేదం యజుర్వేదం కాదు, తెలుసుకుంటాడో అర్థం చేసుకుంటాడో అని అర్థం. కళ్ళతో చూస్తాడో అని ఎక్కడా చెప్పలేదండి. పశ్యతి అంటే కూడా ఏం చెప్పాం? రికాగ్నైజ్, బుద్ధితో తెలుసుకుంటాడో. ఎవరు తెలుసుకోగలుగుతారండి? ఏ వ్యక్తి అయితే వైరాగ్యం కలిగి నిష్ఠా నియమాలతో శ్రద్ధాభక్తితో వస్తాడో, తీవ్రమైన ముముక్షుత్వంతో వస్తాడో ఆ వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. వేద యహ వేద అది చెప్తున్నారు. యహ వేద ఏమిటండి తెలుసుకుంటే ఇంత కష్టపడి అన్నాడు. వికిరతీహ హే సౌమ్య గ్రంథిం వికిరతి, అవిద్యా గ్రంథిం వికిరతి అన్నారు. ఆ వ్యక్తి ఈ అజ్ఞానం అనేటువంటి ముడి ఉంది చూసారా, ముడి అజ్ఞానం అనేటువంటి ముడి నుంచి బయటపడతాడు. ఆ అజ్ఞానం అనేటువంటి ముడిని నాశనం చేస్తాడు. వికిరతి అంటే ఏమిటి? నాశనం చేస్తాడు అంటే కట్ చేస్తాడు అన్నమాట. కట్ చేయడం అంటే ఏమిటండి? ఏది కూడా లిటరల్గా తీసుకోవకండి. ఇదంతా ఉపనిషత్ జిమ్నాస్టిక్స్, లా వర్డ్స్ అండ్ ఆల్. వికిరతి హే సౌమ్య అంటే ఓ మై డియర్ స్టూడెంట్ అని అర్థం. సౌమ్య అంటే సేమ్య అని చెప్పి అనుకోవాకండి. సౌమ్య అంటే ఓ మై డియర్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ అని అర్థం. సౌమ్య అంటే యు ఆర్ లిజనింగ్ నైస్లీ, కమింగ్ టు ఆల్ క్లాసెస్, లిజనింగ్ కేర్ఫుల్లీ, అటెంటివ్లీ, విత్ శ్రద్ధాభక్తి, చిరునవ్వు ముఖంతో. అంతేగాని ఎక్కడో నిద్రపోదు ఏందో చెప్తున్నారు పాపం, అట్లా కాకుండా ఏ సౌమ్య ఓ పిల్లవాడా అని అర్థం. అప్పుడంతా పిల్లలే కదండి వచ్చేవాళ్ళు, ఇప్పుడంటే పెద్దవాళ్ళు వస్తున్నారు. కానీ ఆ రోజులంతా బాలకులే. 8 ఏళ్ళ వాళ్ళు, 10 ఏళ్ళ వాళ్ళు, 11 ఏళ్ళ వాళ్ళు, 12 ఏళ్ళ వాళ్ళు శాస్త్రం చదివేవాళ్ళు. ఇప్పుడు 11, 12 ఏళ్ళ వాళ్ళు ఏం చేస్తారు? కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారు, క్రికెట్, టెన్నిస్ ఆడుతున్నారు. ఎవరండి వినేది అంటే ఆ కంప్యూటర్ గేమ్ ఆడి క్రికెట్ ఆడిన వాళ్ళే 70 ఏళ్ళు వచ్చిన తర్వాత క్లాస్కి వస్తారు చెవులో మిషన్ పెట్టుకొని. పాపం ఏదో వస్తున్నారు, అది కూడా సంతోషమే. మిషన్ పెట్టుకొని అయినా రానైనా పర్వాలేదు, ఎందుకంటే 7 ఏళ్ళటై వయసులో వినవలసింది 70 ఏళ్ల వయసులో వింటున్నాడు. అందుకని నేను సౌమ్య అని చెప్పి పిలవలేను. ఓకే, పెద్దలారా అంటాం. ఓకే ఓకే, జోక్గా అన్నాను, నేను నిజంగా అనుకోకండి. హే సౌమ్య స్టూడెంట్ అనమాట, ప్లీజింగ్ వన్ అని అన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తే, ఎందుకంటే ఈ విషయం అంతా వింటున్నావు కదా నువ్వు, అందుకని చెప్తున్నారు. అట్లా ఎవరైతే తెలుసుకుంటాడో ఆ పరబ్రహ్మాన్ని, ఈ యొక్క స్థూల శరీరంలో ఉన్నటువంటి, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి, అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి చైతన్య రూపంగా, ఆత్మ చైతన్యంగా తెలుసుకోగలుగుతాడు. ఎలా తెలుసుకోగలుగుతాడండి? మళ్ళీ ఆ వెనకటి మంత్రానికి వెళ్ళాలి. ఎవరైతే సమిత్పాణిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురువు దగ్గరికి వెళ్ళి చదివి తెలుసుకుంటాడు అని అర్థం. అది మర్చిపోకూడదండి. ఇక్కడ వేద అన్నారు కదా అని చెప్పి ఆ శ్లోకం మంత్రం మర్చిపోకూడదు, అవునా? అక్కడికి వెళ్ళి చదివి, గురువు దగ్గరికి వెళ్ళి చదివి ఎవరైతే తెలుసుకుంటారో. ఏమిటి స్వామిని అక్కడికి గురువు దగ్గరికి వెళ్ళి చదివి అంటారు, ఏమిటి? ఇక్కడికి గురువు దగ్గరికి వచ్చి ఎవరైతే చదువుతారు, ఓకే, మళ్ళీ అక్కడికి గురువు దగ్గరికి అంటే పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్, ఓహో మనం ఇంకో చోటికి వెళ్ళాలి కాబోలు, ఈ గురువు గారు కాకుండా ఇంకొక చోటికి వెళ్ళాలి కాబోలు అని చెప్పి సందేహం రావచ్చు. ఎవరైతే ఎక్కడైతే ముండక ఉపనిషత్, ఆ ఉపనిషత్ ఏ ఉపనిషత్ అయినా కానీ చెప్పబడుతున్నదో అక్కడికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి చదువుతారు, వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. తెలియడం వల్ల ఆ అజ్ఞానం అనేటువంటి ఆ ముడి, నాట్ అంటాం గ్రంథి, ఆ ముడి తెగిపోతుందిట, తెంపి వేస్తాడు అన్నాడు. వికిరతీహ సౌమ్య అవిద్యా గ్రంథిం, డిజెంటాంగిల్ అని అర్థం. వికరతి అంటే డిజెంటాంగిల్ అంటే ముడి విప్పడం అన్నమాట, తెలుసుకుంటాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఫస్ట్ లెసన్ ఈ మంత్రంలో ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యొక్క మొదటి పాఠం ఏమిటి మనం ఈ మంత్రం వల్ల తెలుసుకోవాల్సిందంటే, ఈ పురుష అక్షరం బ్రహ్మ జగత్తుకి కారణం. మొదటి విషయం, జగత్తుకి కారణం. ఎటువంటి కారణం జ్ఞాపకం ఉందా? ఏమిటండి కొత్త పాఠం, ఏంటంటే పాత పాఠం మర్చిపోతున్నావు అనవాకండి. ఎటువంటి కారణం? ఉపాదాన కారణంగా ఉన్నాడు, అదే కదా, ఉపాదాన కారణం అయినాడు భగవంతుడే, ఈ విశ్వంగా మారాడు అని చెప్పి అన్నాం కదా, ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్ అది. మనం ఏం తెలుసుకోవాలి దీనివల్ల, ఈ యొక్క డెస్క్కి వుడ్ ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్, వుడ్ అనేటువంటిది మెటీరియల్ కాజ్, డెస్క్ ఏమవుతుంది ఎఫెక్ట్ కదా. ఇప్పుడు డెస్క్ను చూసేటప్పుడు నేను దేన్ని చూస్తున్నానండి, వుడ్నే కదా చూస్తున్నాను. కాబట్టి డెస్క్ చూస్తూ వుడ్ వేరే ఎక్కడో ఉంది చూడాలని కోరుకుంటానా? ఇక్కడ డెస్క్ని చూస్తున్నప్పుడు వుడ్డే కదా చూస్తుంది, ఎందుకంటే డెస్క్ వుడ్డే డెస్క్ రూపంలో కనపడుతోంది కదా. వుడ్ అనేటువంటిది కారణం, డెస్క్ అనేటువంటిది కార్యం. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు దేన్ని చూస్తున్నాను నేను, బ్రహ్మమే కదా విశ్వానికి కారణం. అప్పుడు విశ్వాన్ని చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నానండి నేను, బ్రహ్మాన్నే చూస్తున్నాను కదా, బ్రహ్మాన్నే చూస్తున్నాను. సర్వం విశ్వం బ్రహ్మమయం అని తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. అంతేగాని ఈ విశ్వం అంతా ఏమిటో ఉంది ఇక్కడ, పాపం భగవంతుడు ఎక్కడో పైన కూర్చున్నాడు అనకూడదు. ఇంత విని రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్ట, అలా కాకూడదు. ఈ విశ్వానికి ఆ బ్రహ్మం కారణం కాబట్టి, ఈ విషయం ఆయన యొక్క కార్యం కాబట్టి, ఈ కార్యం అనేటటువంటి ప్రపంచం ఆ బ్రహ్మ కారణంకి వ్యతిరేకంగా భిన్నంగా లేదు కాబట్టి, నేను చూసే ఈ విశ్వం అంతా కూడా ఆ బ్రహ్మం యొక్క స్వరూపమే. అర్థమైందండి? ఇప్పుడు మనం ఎవరిని చూస్తున్నాం, దేన్ని చూస్తున్నా కూడా దేన్ని చూస్తున్నామండి, ఇప్పుడు మనం బ్రహ్మాన్ని చూస్తున్నాం అని మనకు తెలియడం లేదేమిటండి. మరి ఇంకా నాలుగు ఉపనిషత్తులు చదివితే తెలుస్తుంది, ఇప్పుడే కదా మొదటి ఉపనిషత్తు మొదలు పెట్టాం, కొద్ది కాలం పోతే తెలుస్తుంది విషయం అది. ఇది మొదటి లెసన్ మనం తెలుసుకోవలసింది. ఎట్లాగైతే ఆర్నమెంట్స్ చూస్తూ ఉంటే గోల్డ్ను చూసినట్టే కదా, ఆర్నమెంట్స్ చూస్తుంటే గోల్డ్ను చూసినట్టే, ఫర్నిచర్ చూస్తూ ఉంటే వుడ్ను చూసినట్టే, ఎర్తన్ వేర్స్ని చూస్తూ ఉంటే క్లే చూసినట్టే, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటే బ్రహ్మాన్ని చూసినట్టే. ఆ బుద్ధి కలగాలి మనకు, కలుగుతుంది. వచ్చే క్లాసు కూడా వస్తే ఇంకా ఇంకా కలుగుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.